సింహాసనేశ్వరి శిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞ ప్రియా యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణీ గణేశాయ నమః సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం. అథ సంహిత పాఠః త్ర్యంబకయ్య జామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షేయమామృతాత్. అథ ఘన పాఠః త్ర్యంబకం యజామహే యజామహే త్ర్యంబకం త్ర్యంబకం యజామహే సుగంధిగుం సుగంధిం యజామహే త్ర్యంబకం త్ర్యంబకం యజామహే సుగంధిం త్ర్యంబకమితి త్రే అంబకం యజామహే సుగంధిగుం సుగంధిం యజామహే యజామహే సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనగుం సుగంధిం యజామహే యజామహే సుగంధిం పుష్టివర్ధనం సుగంధిం పుష్టివర్ధనం పుష్టివర్ధనగుం సుగంధిగుం సుగంధిం పుష్టివర్ధనం సుగంధిమితి సుగంధిం పుష్టివర్ధనమితి పుష్టి వర్ధనం ఉర్వారుకమివేవోర్వారుకమురుకమివ బంధనాత్ బంధనాదివోర్వారుకమురుకమివ బంధనాత్ ఇవ బంధనాద్ బంధనాదివేవ బంధనాన్ మృత్యోర్మృత్యోర్బంధనాదివేవ బంధనాన్ మృత్యో బంధనాన్ మృత్యోర్మృత్యోర్బంధనాద్ బంధనాన్ మృత్యోర్ముక్షీయముక్షీయ మృత్యోర్బంధనాద్ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మృత్యోర్ముక్షీయముక్షీయ మృత్యోర్మృత్యోర్ముక్షీయ మామాముక్షీయ మృత్యోర్మృత్యోర్ముక్షీయ మా ముక్షీయ మామాముక్షీయ ముక్షీయ మామృతాదమృతాన్ మాముక్షీయ ముక్షీయ మామృతాత్ మామృతాదమృతాన్ మామామృతాత్ అమృతాదిత్యమృతాత్. ఓం శాంతి శాంతి శాంతిః.
యా దేవీ సర్వభూతేషు వాంగ్మయీ రూపేణ సంస్థిత నమస్తస్యై నమస్తస్యై namastasyai namo namaha. Invoking the blessings of the one who is the bestower of the power of speech and the power of listening, I take the opportunity to commence the proceedings of the fourth day of the Prashanti Vidwan Mahasabha. This evening we have three talks, two of them by students and a third by a faculty member. I will briefly introduce the three speakers. The first speaker is Subramaniam Abhishek, a student of class 12 of the Sri Sathya Sai High Secondary School. Abhishek hails from Hyderabad, where he did his schooling until class 10. He then joined the Sri Sathya Sai High Secondary School, Prashanti Nilayam, for class 11 in 2012. Abhishek has been a student of the Sri Sathya Sai Balvikas program since the age of 5 and has had the opportunity to participate in Bhagwan's divine presence in several programs in Prashanti Nilayam as well as in Shivam, Hyderabad. Abhishek has won several prizes in elocutions and was also adjudged the best student of the year in his previous school. Abhishek will be speaking on the topic Swami, the Divine Mother. The second speaker is Sri Rohit Kumar Chawla. Rohit is a student of the third year BSc Chemistry Honours Program of the Sri Sathya Sai Institute of High Learning, Brindavan Campus. He hails from Indore, Madhya Pradesh. He has the privilege of being Bhagwan's student from class 1 in the Sri Sathya Sai Primary School, Prashanti Nilayam. He has several achievements to his credit, such as being the school captain of the high secondary school in the 12th standard. He was also among the toppers in both the 10th and the 12th class in the board examinations in Sri Sathya Sai High Secondary School. Rohit has also been a member of the convocation drama last year. He will be speaking to us on the topic love of God and love for God. The third speaker is Sri Chandrasekhar Balasubramanian. Chandrasekhar is an assistant professor in the BBM program of the Muddanalli campus of the Sri Sathya Sai University. He did his bachelor's in engineering with electricals and communications engineering as the specialization from Anna University, Chennai. And thereafter worked with Tata Consultancy Services for a year before joining the MBA program in the Prashanti Nilayam campus of the university in 2006. After his MBA, he went on to do an MPhil. He is currently pursuing his doctoral research in the Department of Management Studies in the area of microfinance. The three speakers will be speaking in the order of my introduction. I now invite the first speaker, Subramaniam Sai Ram.
Sri Sai Ram, to the one whose love has no bounds, to the one who is the form of infinite glory, to the one who is Goddess Durga, who blesses her children with the power to fight evil, to the one who is Goddess Lakshmi, who blesses her children with happiness and prosperity, to the one who is Goddess Saraswati, who bestows the greatest value of wisdom upon her children, to the one who is Goddess Adi Parashakti, to that supreme epitome of love and grace, I offer my prayerful salutations. Respected elders, brothers and sisters, a loving sairam to one and all. It is said, love is the form of the formless. Many times, our beloved Bhagavan has declared that he is the incarnation of love, love and love alone. Swami's boundless love and grace has transformed many people around the world. I humbly feel that all of us yearn to come to this place because this is the very same place where our Divine Mother showered her boundless love and grace on her children physically. At this point, I am reminded of an incident which took place in this very same Sai Kulwant Hall. Once after the completion of prasadam distribution, Swami inquired the boys whether everyone received prasadam. To this, the boys replied, "Yes, Swami." Then Swami himself asked for a prasadam and started walking towards the place where the boys were sitting. And to one of the boys' astonishment, put the prasadam packet in his hands and made a profound statement. He said, "Even your brothers may forget, but your mother will never forget." This statement has a very deep meaning, as this shows the depth of love and grace that our Divine Mother showers on her children. Our beloved Swami, in his previous avatar of Shirdi Sai and this avatar too, has many a times declared that he is our Divine Mother and he is the one who will always protect and guide us. One Swami declared, "Wherever you are, whenever you call for Mother Satya Sai from the depths of your hearts, she shall manifest there. This is truth, truth and truth forever." At this point, I would like to share with you all an experience of my parents. About a decade back, my parents visited Dharmakshetra in Bombay for the first time. By the time the evening bhajans ended and they could spend some time in that place, the last bus to the railway station already left. They were helpless as they neither knew the location of the place nor the local language. They could not consult anyone for help. Suddenly, a stranger approached my father and inquired about his problem. Knowing my parents' problem, the stranger asked my parents to follow him, and he took them in a bus and then landed in a market. In the market, he started walking so fast that my parents had to run behind him. Suddenly, he took a right turn. My parents too did the same. Lo and behold, the person who guided them till that point was not found anywhere. Instead, the railway station where they had to reach was in front of their eyes. Brothers and sisters, this experience shows that if we call for Mother Sai from the depths of our hearts, she shall manifest there to protect us and guide us along the right path. It is said that it is easy to love God, but it is difficult to earn God's love. So what is the best way to earn God's love? At this point, I am reminded of an incident which took place in the earlier days of Prashanthi Nilayam. Once, an elderly woman devotee was waiting for many days to get an interview from Swami. But Swami was not accepting her request. One day, she took the courage to stand up when Swami came for darshan and she said boldly in Telugu, "Swami, nuvu raala madhyalo puttavu, raala madhyalone perigavu, nee gunde kuda raaye," which means, "Swami, you were born amidst rocks, you were brought up amidst rocks, even your heart is a rock." To this, our most loving mother, in the most sweet way, replied, "Amma, idi nijame, nenu raala madhyalone putti perigaanu. Kani na gunde rai kaadu, na gunde navanitam, bhaktula chese prarthanalaku karigipotundi. Which means, Amma, it is indeed true that I was born and brought up amidst rocks. But my heart is not a rock. My heart is butter. It melts to the warmth of a devotee's prayer. Therefore, Swami himself has given us a way through which we can earn his love and grace. And that is heartfelt prayer. A prayer which is made with utmost sincerity, devotion and wholeheartedness will be surely answered by our Divine Mother. At this point, I would like to share with you all an experience of my own. Last year, when I joined for my 11th standard, I always prayed Swami to grant me one darshan when he is sitting on the golden throne in the sanctum sanctorum of the bhajan hall. My prayers continued for months, but there was no reply from Swami. I did not lose hope. Instead, my prayers became more and more intense. Few days before my birthday in the month of November, one night I had a beautiful dream. In that dream, I was searching for Swami in this very same Sai Kulwant hall and finally reached the place outside interview room. Swami emerged out of the interview room, looked at me and posed a question in Hindi. Vapas aa gaya kya? Did you come back? I could not answer Swami. Looking at my confused face, Swami took me inside the bhajan hall and sat on that very same golden throne and made me sit near his divine lotus feet, looked into my eyes and gave a beautiful smile, which shall remain in my memory forever and ever, as this is the best ever birthday gift I have ever received, that too from the Divine Mother herself. The glory of Swami's love and compassion cannot be compiled into any number of books, even if we take the support of the best of the authors or use oceans of ink, as his glory is boundless. At this point, I recollect one of the interactions between Swami and Narasimhamurthy sir, the ex-warden of Vrindavan Hostel. Once, when sir was interacting with Swami, Swami explained the significance behind the sculptures in Prashanti Mandir. Immediately, sir made a request that he would like to compile a book on this, so that the entire mankind would come to know about the glory of Swami's love and compassion. Swami did not give him the permission, saying, if a mother gives food or clothes to her child, does she expect that it should be published in a newspaper? Similarly, myself and my works do not require any publicity. Whatever I give to the world, I give like a mother. Brothers and sisters, this shows the intensity of love and grace that our Divine Mother showers on her children. Our beloved Swami is the mother of entire creation. He takes care of the well-being and upliftment of all the aspects of creation. He is the mother of the entire creation. At this point, I am reminded of yet another experience of a devotee. Once, a devotee went to bed, probing deep into the mystery of life and death, and praying to Swami to show him a way out of this. That night, Swami appeared in his dream and started laughing heartily. Suddenly, Swami disappeared, and a woman of celestial beauty appeared in his place. The woman started growing in size steadily, and she reached the skies. The devotee could see the entire creation in that lady. Then the voice of Mother Satya Sai declared, the entire creation consists of my children. I take care of their well-being. They play the game of life, and I take pleasure in their game. When they get tired, I take them back into my bosom. Then, with utmost reverence, the devotee prostrated in front of the Divine Mother. When he stood up, he found Mother Satya Sai in front of him. The devotee's question was answered, and this also proves that our Divine Mother is the mother of entire creation. She is Adi Parashakti herself. Swami always emphasized upon the point of educare. Once he said, in the previous yugas, the formless God came in the form of various avatars to kill the evil which existed separately from humans. But in Kali Yuga, evil lies within each and every human. And for one to kill this evil, he has to realize his own self. Swami even redefined the MBA program. He said, MBA means mind, body and atma concept. Mind is what others think you are. Body is what you think you are. And atma is what you really are. When you realize what you really are, you will be able to kill the evil within yourselves and attain God. Swami emphasized that the medium of instruction in his educational institutions should be love, service and sadhana. He said, the goal of today's education should not be to merely give bookish knowledge. Instead, it should make a man spiritually evolved. Swami always wanted that his students should have the head of Adi Shankaracharya, heart of Buddha and hands of Janaka Maharaja. So let us vow on this holy occasion to fulfill Swami's wish. Our beloved mother has gone nowhere. She has spread everywhere. She is omnipresent, omnipotent and omniscient. She knows everything. It is for us to experience within us and everywhere around us. We have to feel her presence everywhere. This should be the main aim for us today. We have to always hold on to our Divine Mother so as to earn her boundless love, grace and compassion. I feel myself blessed to be a student of his when I can experience him within me and everywhere around me. When the dark clouds fill your skies, hiding sunshine from your eyes, say his name, see his form, hold on, hold on, Sai Ram. Say his name, see his form, hold on. When things are getting tough and you feel it's enough, enough, feel his name, see his form, hold on. Hold on, Sai Ram. Say his name, see his form, hold on. Keep a smile and say I can love and serve your fellow men. Say his name, see his form, hold on. Hold on, Sai Ram. Say his name, see his form, hold on. Say his name, see his form, hold on. Say his name, see his form, hold on. Thank you. Jai Sai Ram.
Shri Sai Ram. With humility and love, I offer myself at the divine lotus feet of my most beloved Bhagwan. Respected elders, my dear brothers and sisters, a loving Sai Ram to one and all. 14th June 1999, my first day at the Shri Satya Sai Primary School. After completing the admission formalities, I was led straight to the dining hall. The evening tiffin was mangoes sent by Bhagwan. 30th May 2010. Even as I entered the Shri Satya Sai Junior Boys Hostel for my 12th standard, I noticed at the entrance several gift wrap baskets. Bhagwan had sent mangoes for all of us. 11 long years had passed, but his love remained just the same. And it's this changeless, unconditional love that has nurtured, guided, guarded and molded us. Speaking of his love, I'm reminded of a wonderful incident, which in fact was mentioned by the previous speaker, but I feel it's my duty to share it since I was fortunate to be a part of it. It was one of those beautiful Thursday mornings. We had all come for Bhagwan's darshan from the primary school. We were seated here and prasadam was being distributed. Swami glided and came near us. He inquired from the boy seated in the first row if he had received the prasadam. The boy stood up and replied in the negative. Bhagwan immediately called one of the serving boys and himself gave a laddu to this little boy. After this, Bhagwan said, "Brothers may forget you, but your mother will never forget you." This statement and this incident goes a level beyond. For this boy was suffering from severe jaundice, and so oily food items were a strict no. His brothers had completely forgotten that he had jaundice, that he should not have the oily laddu, and had passed on a laddu to him, which he had of course refused. But Bhagwan, the Divine Mother, knew that her little child was suffering from jaundice and remembered that he had to bless him with the prasadam to recover, even without the boy asking for his blessings. Thus, he blessed him with the laddu made special with his divine touch. Needless to say, within 3 days, the boy was completely all right. How true it is, brothers may forget you, but your mother will never forget. For the mother lives only for the sake of her children. Throughout his life, each and every day that our Bhagwan lived was only for our sake. Each and everything that he did was for our happiness. His was a life that epitomized the truth that love never claims, it ever gives. And when he gave, he just didn't give something. He gave himself completely. I remember in my 5th standard, when one fine day Bhagwan decided to distribute torches. A few months before that, he had fallen and fractured his hip bone. But in spite of that unbearable pain, he stood and with a loving smile, personally gave torches to not one or two of us, or to the students of one or two classes, but to each and every one of us, right from the 1st standard till the 7th standard. He underwent that terrible pain just to see that smile and happiness on our little faces. As I stand here, I am reminded of the wonderful lines of Khalil Gibran. "Love gives not but itself, and takes not but from itself. Love possesses not, nor would it be possessed, for love is sufficient unto love." As it is said, that the only glory is his story, and the only story is his glory. And so I can go on narrating several such incidents of his love. But I would like to pause and flip the coin. That is, Bhagwan loves me, but how much do I love him? The omniscient master that he is, he has already given all the answers to my questions, which are contained in his books, his discourses, or his conversations with the students. And the gracious master that he is, he ensures that these answers reach me. And so Bhagwan's reply to my question, "How much do I love him?" is a part of a conversation which he once had with the students around him. Bhagwan asked the students, "What happens in a marriage?" And he himself went on to give the answer. The bride said, "Welcome the bridegroom's party. All the guests are cordially welcomed. First, the guests are fed. Then, people from both the sides sit down and enjoy the wonderful feast. Realizing that some food is still left, they give it to the workers, to the catering people, to the cleaners, and so on. And still some food is left. With no other option, they throw it in the dustbin. A hungry dog comes there and eats this food from the dustbin." And Bhagwan then says, "Same is the case with your love. You give your love first to your family, then to your relatives, to your friends, to your colleagues, to your neighbors, and to everybody. And finally, you throw away the remnants of your love. And God, in his infinite love and compassion, comes searching for that love and accepts it." When I hear these words, I realize how true they are. And I'm ashamed at my selfishness and indifference. Filled with a resolve to change, I plead, "Dearest Bhagwan, how do I increase my love for you?" And he replies, "To love means to follow. And so the only way to increase your love is to express it by following my teachings." His reply doesn't end here, for he continues to say, "When you send a letter by the registered post, acknowledgement should come back in response that the letter has reached its destination. If that does not happen, how can you take it for granted that the letter has reached its destination? Similarly, when you say, 'I love you and I'm yours, I should call you mine,' that acknowledgement should come from me, and that will happen only when you achieve the state elucidated by me. Eager to be called his and thus be near and dear to him, I plead, 'Dearest Bhagwan, describe to me the state elucidated by you, the level set by you for me.'" And his reply to this is in the form of a poem inspired by him. The poem goes thus: "Dear, dear loved one, you ask, 'How will you know when I am near you?' On a sultry night, when everything is hot and still, the first cool breeze brushes your cheeks. I am caressing you. Think of me. When I sprinkle your face with the rain and wash the earth, the dry brown leaves, the first smell of clean rain, I am cleansing you. Think of me. And then you ask, 'How will you know when you are near me?' When the burning sun has scorched you and the earth, and the sand and the dust fill your eyes, not a sliver of shade about, and you love me. When loneliness is accompanied by hunger, and not one can be satisfied, and you love me. When your lips are cracked, your tongue feels like clay, your throat seals up, there's no water about, not even a mirage in sight, and you love me. When you hold a dying child with eyes pleading, and you love me. When pain becomes unbearable, you smile, and you love me. When I take from you your most cherished possession, on the first loss of your sight, darkness envelops you, and you love me. For everything you see, hear, smell, taste, or touch belongs to me. So how can you give to me what I already am but your love? And that I gave to you before time began as your sole possession. When you return it to me, then I will know that you are truly mine, and I will dissolve your sorrows and happiness into me." And now I'm awed and silenced, for I know that I have miles and miles to travel on this journey of love, and that the only thing that can keep me going on this path is his grace and his blessings. And so I pray to him for that which he has often told is the only thing worth praying. "Dearest Bhagwan, give me the strength to love you from the bottom of my heart till the last breath of my life. Thank you. Jai Sairam."
Tvameiv matacha, pita tvameiv, tvameiv bandushya, sakha tvameiv, tvameiv vidya dravinam tvameiv, tvameiv sarvam mamadeva deva, Sri Sai Deva. Offering my loving and grateful pranams at Bhagwan's divine lotus feet. Revered elders, my dear brothers and sisters, a loving Sai Ram to one and all. I would first like to thank Bhagwan for having given me this wonderful opportunity to share my thoughts with this holy gathering. And for the next 15 minutes, I would like to dwell upon three fundamental questions based on why, what, and how. Why? Why is it that Bhagwan incarnated on this earth? And why is it that he has called us all to his divine lotus feet? I understand and I am aware that I am not completely capable of adequately answering this question, and hence would rely a lot on Bhagwan's own words in attempting to answer it. We are living in times where we have mastered regions far away in the moon and perhaps beyond the solar system, while remaining slaves to every gust of malice and fear. We are able to travel at over 1,000 miles per hour, but with a mind which is weighed down by the dark impulses of the savage past. We are caught by the tentacles of restlessness, caused by the want of knowledge of the relative unimportance of worldly things. Swami says, knowledge has grown beyond the capacity of character, and hence is very dangerously poised. Swami has come to wake up each one of us. He gives this example. When a man is dreaming that a cheetah is chasing him, he's extremely afraid. The surest, the quickest, and the easiest way to relieve him of his fear is not to chase away the cheetah. Neither is it to help him run faster, but it is simply to wake him up. But the irony is, we need somebody who is awake in order to wake up a man who is dreaming. And in the present time, when all of humanity is lost in dreams, or perhaps in deeper slumber, the fully awake, the supreme consciousness itself, had to take a human form in order to shake us out of our false notions of assumed reality. Bhagwan has come for all of us, emphasizing that he has not come on behalf of any one religion, and also declaring that he is the supreme one without the second, who is too big to fit into any one name, form or religion. Swami says, I have come to restore dharma, and therefore I will not and do not require your homage. Give it to your Lord, your Guru or whoever he is. I am the witness come to set right the vision. Once while referring to the Bhagavad Gita, Swami said, if you have as much vishada, meaning despair, that Arjuna had, then you have the adhikara, meaning competence, to receive the teaching which cured Arjuna. In the modern times, when mankind is steeped in illusion, with utter inability to distinguish between the right and the wrong, the real and the unreal, and the ephemeral and the eternal, the vishada of Arjuna is indeed every man's grief, only compounded several times perhaps by the complete ignorance of who we really are. This grief of man paradoxically is the reason why God took a human form. Now the second part of the why. Why is it that Swami called us all to his divine lotus feet? There have been several answers to this question along the lines of punya, prapti, karma, etc., but none of which can adequately answer and give a reason to the immensity of the blessings that has been showered on each and every one of us. Blessings which some of us are yet to understand. Blessings which have been sown as seeds and are sure to blossom at the right time. Blessings which wear the cloak of difficulties which only take us nearer to the goal, but blessings all the same. Why did Bhagwan choose to bless us so much? In fact, Swami himself put this question to a group of Kodai boys whom he had chosen to accompany him in one of the years. And the students also tried in vain to answer it along the lines of punya and karma. And Swami dismissed all of them with a counter question. He asked them, "You know, in the Himalayas, there are sages and saints who are meditating for decades and perhaps for centuries together to have one glimpse of me. Do you mean to say you have done more tapas and have more punya than any of these sages?" The students were obviously floored and they waited for Bhagwan's own answer. And then Swami went on to say, "It is merely my sankalpa and nothing else." Yes, brothers and sisters, it has been said over 100 times from this very stage, but let us remind ourselves for one more time that we are here because the Lord has willed it so. And Swami also reminds, he says, "To the one to whom so much is given, much shall be demanded from. And here is a Lord to whom so much was given for decades together, and now it is time for each of us to act in gratitude." And that brings me to the second question: what? What did Bhagwan do all his life, and what is it that he expects us to do? In fact, the second speaker more than adequately answered this question. Bhagwan lived his life like a candle. He shed his light of love on each and every one of us, and in the process he melted himself. And truly speaking, Swami didn't have to do any of what he did. In a letter which he wrote to his brother as a young boy, he said, "For me the world is something afar, apart. I have nothing whatsoever to do with it. Yet I act and move about just for the sake of humanity." The very descent of the avatar itself is the assuming of a function and donning of a role by the roleless and the functionless. But yet Swami called us to him, spoke to us, laughed with us, took care of us, solved our problems, most importantly loved us. Loved us like no mother could, no father could, nobody else on this earth could. He loved us so intensely that we felt overwhelmed by that love. And somewhere along the line, even without our knowledge, he sowed the seeds of change in each of us, and in many cases, in spite of us. Swami says, "I am an example and an inspiration in whatever I do or omit to do." Having set such a beautiful example, what is it that Bhagwan expects us to do? The answer, however, is Swami doesn't expect anything of us. If at all he expects anything, he expects that we be happy. Swami says, "I have come to give you the key to the treasure of bliss, for you have forgotten the way to blessedness. You ask of me tinsel and trash, petty little cures and promotions, worldly joys and comforts, and very few of me ask of me the thing that I have come to give, namely liberation itself." One evening, Swami had called all the students to the Purnachandra Hall in order to distribute some gifts. All the students had assembled and they were eagerly awaiting Bhagwan and the gifts too. Swami came amidst the students, moved amidst them, and then instructed a few of the senior teachers to begin distributing the gifts. Once the distribution started, students quickly figured out that there were different types of gifts. Some of them were pens, pen erasers, pencils, the so-called inexpensive gifts. And there were the lucky ones who got the electric shavers, the electronic calculators, the so-called expensive gifts. Now this disparity made every student very keen on not just what he is getting, but also quite keen on what the other person is getting. And this comparison soon became a mild commotion. And when the students were so engrossed in the gifts, suddenly a hushed silence descended amidst them. They noticed that Bhagwan, who was until then moving among them, was slowly moving away. And once there was silence, Swami turned back, looked at the boys and asked, "Did everybody get the gifts?" The students gently nodded. And then with a rather disappointed look, Swami asked, "Now who among you want me?" So asking, he walked back to his residence. Indeed, a profound message. When we are caught in a dark room and when somebody brings a lantern along, there are two things that we could do. We could either use the light to collect all our belongings, or use the very same light to find the door up to the dark room and be rid of darkness forever. Most of us, brothers and sisters, even as we are with Bhagwan, even as we do Bhagwan's work, sadly belong to the former category. Even as we do all of this, if we closely observe, we are really strengthening the walls of separation. We are strengthening our own identity, and we are not breaking the walls of the ego. And one of the main reasons for this is doership. When Lord Krishna gave the Vishwarupa Darshan to Arjuna, Arjuna saw the entire Kaurava army and the entire contingent plunging into the headlong, into the mouths of the fiery mouths of the Lord, and meeting their doom and destruction. Arjuna was wonderstruck, and Krishna said, "Yes, Arjuna, I have willed both the battle and the result. What remains is mere completion of formalities, which shall be done with or without you." That is similarly our plight too. But this level of awareness is not easy to come by, because it requires that we rise to a level wherein we constantly realize that Bhagwan is the true wire puller of this universe, and we are mere puppets in his hands. And truly, this is Bhagwan's mission when he says, man has to be unmade and remade, with his ego destroyed and replaced with the transcendental consciousness. This is what he has come to teach, and this is what he is teaching to each and every one of us on a one-to-one basis. And it is indeed a tough task. Swami himself says, "I am Nataraja, the king of dancers, and you're all my pupils. I alone know the agony of teaching you every step of the dance." Swami has come to teach us this dance, and what he expects of us is to learn the steps very quickly as a good student. And that brings me to the last question: how? How are we to change? Well, all the problems that we see in the outside world are but the reflections of the turmoil within the mind of man. And it being so, there can be no answer which can come from the mind which can solve this problem. For the mind itself is intrinsically a part of the problem. The problem is not so much the inability to think, but it is the inability to stop thinking. But there is no need to despair, for Swami says, "I shall cure you slowly and patiently. The more slowly I do it, the more lasting it will be. When you listen to my story, you forget the story of the world, and you live in only my story, until there is no other story for you to relate or live. To make you storyless is the scheme of my story." The answer to the how lies in love. Once Swami Vivekananda was having a satsang with his disciples, and he was spending several hours together answering each of the questions of the disciples. He was patiently answering them, and all along he saw a man who was standing at the corner of the hall and looking at Swami Vivekananda with pleading eyes. Finally, at about 3 or 4 hours after the satsang, this man came up to Swami Vivekananda. He was a Harijan, and Vivekananda asked him, "What is it that you want to ask of me?" To which this man replied, "I don't have any questions, Swami, but I feel you must be hungry. For the past 3 hours, you've been patiently answering every question. I just got some milk for you to drink." Swami Vivekananda was extremely touched, and he said, "You have love in your heart, which is a divine gift. And this is more valuable than all the scholastic interpretations and expositions that we have been indulging in for the past 3 hours. When Swami began to say that our lives is his message, we probably didn't understand the full significance of it. But today, every word, action, thought, feeling, and most importantly, our love will speak of who Bhagwan is. The answer to the how lies in nearness. Swami himself says, "Be attached under all conditions to the source, substance, and sum of all power. This attachment is called bhakti. For it is only when the fagot is in touch with live embers that it too can become a live ember. Cultivate nearness with me in the heart and you shall be richly rewarded, he says. The answer to the how lies in oneness. Swami declares, do not posit any distance between you and me. Do not interpose the formalities of the guru-disciple relationship or even the attitudinal distinctions of the God-devotee relationship. Between you and me, I am neither guru nor God. I am you and you are I. That is the truth. There is no distinction, and that which appears so is the delusion. You are the waves, I am the ocean. Know this and be free. Be divine. In this truly lies the answer to all the three questions of why, what and how. Swami no doubt came to tell us that he is God, but most importantly he came to tell us that we are God too. And that is what he wanted of us. He wanted all of us to understand our divine realities and assert it in our very daily lives and living, even as we are alive. And this, he says, is the greatest duty that each man owes unto himself. And this would be the truest expression of gratitude to Bhagwan and the truest fulfillment of his mission on this earth. I would like to conclude with a prayer to our dear Lord. Swami, please bless us all this Dashara that we not only have the ability to choose the good over the bad, but also have the ability to raise to the level which is beyond both good and bad, to the level of Satyam, Shivam, Sundaram that we truly are. We thank you, Swami, for coming amidst us. We thank you, Swami, for calling us to your divine lotus feet. And we thank you for continuing to keep us with your divine lotus feet. We thank you for everything, Swami. We all love you so much. Jai Sai Ram.
Thank the three speakers for their touching and thought-provoking words. I'm personally left with more of silence than words. It is now time that we prayerfully submit to Bhagwan to shower on us his divine message. Following Bhagwan's message, we will have a musical presentation by the Anantapur campus of the Sri Sathya Sai University, Sai Ram.
Vidyarthulara,
students,
yuvakulara,
youngsters,
ee chaduvulanta kodanu deshodharam kosam chadavali upayog pettali.
You should make use of your studies for the
emancipation of swarthamu.
It should not be for selfishness.
Idi kevalam rakshasa bratuku.
It is a demonic life.
Kaadu kaadu ee chaduvunu kuda nu durvinyogam chestunnavu.
You are misusing your learning.
Paropakaramlo paatpadali.
You should serve others.
Paraloku ee chaduvu valla entaina sahayam cheyali.
You should help everybody in every possible way.
Em chestunnaru meer sahayam?
What help you are doing?
Ah, chestunnam chestunnam antau videshaniki prayanam ayipothunnam.
You say you are helping but you go abroad.
Ee videshalaku poi em chestunnavu akkada?
What do you do there?
Hotels lo kapulu kapulu gadugutunnaru.
You just wash the utensils and dishes there.
హోటల్ లో పోయి బయదేశం లోపల కాఫీ కప్పులు కడిగి దాన్ని కట్టి నీ ఇంటిలో నీవు కుండలు కడుగు చాలు గౌరవమే.
ఇస్ ద వాషింగ్ డిషెస్ దేర్ అబ్రాడ్ బెటర్ యు వాష్ ది క్లీన్ ద పాట్స్ అట్ హోమ్.
ఇది నాదు మాతృదేశము.
దిస్ ఇస్ మై మదర్ ల్యాండ్.
ఇది నా ప్రియ మాతృభాష.
దిస్ ఇస్ మై మదర్ టంగ్.
ఇది నా మతమంచు.
దిస్ మై రిలీజియన్.
ఎడగొట్టి నుడువరేని బతికిన పీనుంగ ఒక్క నుండి వస్తుంది.
వన్ కెనాట్ బోస్ట్ హింసెల్ఫ్ లైక్ దట్ హిస్ ఎ డెడ్ కార్.
తరులకు సహాయం చేయనటువంటి విద్యార్థి వాడు నిజంగా చచ్చిన వాడితో సమానమే.
ఎ స్టూడెంట్ హూ కెనాట్ హెల్ప్ అదర్స్ ఈజ్ ఆల్మోస్ట్ డెడ్.
దాన్ని తాను పొందడానికి ప్రయత్నిస్తున్నాడే కానీ పరులకు కించిత్తైన కూడా సహాయం చేయడానికి పెట్టుకోవడం
లేదు. ఇస్ వర్కింగ్ ఫర్ హిస్ సెల్ఫిష్ ఎండ్ బట్ ఈస్ నాట్ సర్వింగ్ అదర్స్.
అందుకోసమనే ఈ జిల్లాలో ఉండినటువంటి పల్లె పల్లెలకు నా పిల్లల్ని పంపించి
స్టూడెంట్స్ విల్ బి విజిటింగ్ ఎవ్రీ విలేజ్.
ప్రతి మానవుని కూడాను పొట్టకింత అన్నం పెట్టి
భగవాన్ వాంట్స్ దెం టు సర్వ్ ఫుడ్ టు ఎవ్రీ.
ధరించడానికి ఒక వస్త్రం ఇచ్చి
Bhagavan wants them to distribute
వారి కొంచెం విద్యాభ్యాసం బోధించి
అండ్ దట్ భగవాన్ వాంట్స్ దెం
ఈ విధమైన మార్గం లోపల జగత్తును ఉద్ధారం చేయాలి
అండ్ భగవాన్ వాంట్స్ దీస్ బాయ్స్ స్టూడెంట్స్ టు హెల్ప్ ఫర్ ద ప్రోగ్రెస్ ఆఫ్ ద కమ్యూనిటీ
మీరు కేవలం క్లాప్స్ వేస్తే నాకు ఆనందం కాదు పనులు చేస్తే నాకు ఆనందం
క్లాప్స్ విల్ నెవర్ మేక్ స్వామి హ్యాపీ యువర్ యాక్షన్స్ విల్ మేక్ హిమ్ హ్యాపీ
మొత్తం మీరు కర్తవ్య కర్మాలు నిర్వర్తించాలి
ఫస్ట్ డిశ్చార్జ్ యువర్ డ్యూటీ యువర్ సపోజ్ టు
ప్రతి పల్లెకు వెళ్ళాలి
యూ షుడ్ విజిట్ ఎవ్రీ విలేజ్
నేను ఒకనొక సమయంలో ఒక పేపర్ లో చూచాను
యు మస్ట్ హావ్ సీన్ ఇన్ పేపర్స్ అట్ వన్ టైం
అందులో చాలా విచారకమైన వార్త వచ్చింది
ఏ సాడ్ న్యూస్ న్యూస్ ఐటమ్ అపియర్
ఒక తల్లి అమాయకురాలైనటువంటి తల్లి
An innocent mother,
అజ్ఞాని అయినటువంటి తల్లి
ignorant mother,
ముగ్గురు బిడ్డలు చాకలేక
షీ కుడ్ నాట్ టేక్ కేర్ ఆఫ్ త్రీ చిల్డ్రన్
అమ్మ అన్నం అని అడుగుతుంటే ఇంత అన్నమైన వాళ్ళకి పెట్టడానికి వీలు లేక
when they were asking for food she could not supply
తానెంతో పస్తు ఉండి పిల్లల్ని పోషించింది
in fact she fasted and fed her children
కనబడి పిల్లల్ని పోషించడానికి కూడా శక్తి పోయింది
she has no energy even to take care of children
ఏం చేస్తుంది
what could she do then
శక్తిహీనురాలు
she was so weak
కనుకనే ఆ పిల్లలకు ఏదో కొంత విషం ఇచ్చింది తాను త్రాగింది మరణించారు
అండ్ ఇన్ ఫ్యాక్ట్ షీ గేవ్ పాయిజన్ టు హర్ చిల్డ్రన్ అండ్ షీ ఆల్సో డైడ్
ఆ వార్తను నేను చూచాను
భగవాన్ సా దట్ న్యూస్ కాలమ్ ఐటమ్
షీ భారతీయులు ఇంత కఠినరా ఇంత దుర్మార్గులా
భారతీయ సార్ సో బ్యాడ్
ఇంత దయాదాక్షిణ్య రహితులా
డోంట్ దే హావ్ కంపాషన్ అండ్ లవ్
ప్రేమమూర్తులైనటువంటి భారతీయులు
భారతీయ ఎంబాడీమెంట్
ఇలాంటి దృశ్యాన్ని వినటము ఇలాంటి దృశ్యాన్ని చూడటము చాలా పొరపాటు
వాట్ ఎన్ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్ ఇస్
కనుకనే ప్రతి మానవుడు కూడాను
సో ఎవ్రీ మ్యాన్
వీధి వీధి పల్లె పల్లె తిరిగి
షుడ్ గో రౌండ్ ఎవ్రీ స్ట్రీట్ ఎవ్రీ విలేజ్
ఆ అన్నపానాలు లేనటువంటి వ్యక్తులకు
అండ్ టు దోస్ హు డోంట్ హావ్ ఫుడ్ అండ్
ఒంటికింత అన్నం పెట్టి
అండ్ దే సర్వ్ ఫుడ్
ఒంటికింత వస్త్రం తొడిగి
అండ్ దే షుడ్ క్లోత్స్
వాళ్ళకు కొంచెం విద్యాబోధన చేస్తున్నారు
అండ్ దే షుడ్ ఆల్సో టీచ్ చిల్డ్రన్
తల్లిని కూడా బోధించాలి అమ్మ ఈ విధంగా మీరు ఈ విధంగా చేయకూడదు
అండ్ మదర్ ఆల్సో షుడ్ టీచ్ ప్రాపర్లీ
కన్న తల్లియే ఈ విధమైనటువంటి కఠిన మాత్రంలో ప్రవేశిస్తే ఇంక ఎవరు దీన్ని ఉపకారం చేయగలరు
ఇఫ్ ద వెరీ మదర్ ప్రొసీడ్ టేక్స్ ఇన్ ద రాంగ్ డైరెక్షన్
అని వారికి బోధించాలి
షీ షుడ్ టీచ్ ప్రాపర్లీ
కనుకనే ఇప్పుడు నా ఉద్దేశం ఏమిటంటే
భగవాన్స్ ఐ ప్లాన్ ఈస్
విద్యా సంస్థలు కట్టించాను
భగవాన్ బ్రాట్ ది ఇన్స్టిట్యూషన్
విద్యను ఫ్రీగా బోధిస్తున్నాము
ఎడ్యుకేషన్ ఆఫర్డ్ ఫ్రీ
దేహానికి గుండెకు హెల్త్ కావాలి
అండ్ ది హెల్త్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ హార్ట్
బుర్రకు చదువు కావాలి
ఫర్ ద హెడ్ ఎడ్యుకేషన్
దేహానికి వాటర్ కావాలి
ఫర్ ద బాడీ వాటర్ ఈ
మూడు ఇచ్చాను
భగవాన్ గేవ్ ది త్రీ
కానీ చిన్న పిల్లలను కాపాడే నిమిత్తమై వారికి పొట్టకింత అన్నం పెట్టి ఒంటికింత వస్త్రం తొడిగి గౌరవమైనటువంటి ఒక దీనిగా వారు సమాజంలో తిరుగాడేటువంటి రీతిగా వాళ్ళకు కొంత చదువు కూడా చెప్పించాలి
భగవాన్ ఈజ్ గోయింగ్ టు గివ్ ఫుడ్ టు చిల్డ్రన్ హీస్ గోయింగ్ టు గివ్ దెమ్ ది క్లోదింగ్ అండ్ ఆల్సో ఆపర్చునిటీ టు స్టడీ
కనుకనే క్రమక్రమేణా దీన్ని అభివృద్ధి పరచాలి
దే గ్రో గ్రాడ్యువల్లీ
ఇప్పుడు ఈ పిల్లలకు పొట్టకింత అన్నం పెట్టడని
దే కెన్ ఫీడ్ దేర్ చిల్డ్రన్
ఒంటికింత వస్త్రం తొడగమని
అండ్ గివ్ దెమ్ క్లోదింగ్
చెప్పి మా పిల్లలను మా పిల్లల చేత విద్యాభివృద్ధి గావించుకుంటున్నారు
భగవాన్ విల్ మేక్ స్టూడెంట్స్ టు టీచ్ దోస్ విలేజ్ బాయ్స్
వారు కేవలం ధనంలో పేదవారే కానీ వారు కూడా మానవత్వానికి చెందినటువంటి వాళ్ళే
దో దే ఆర్ పూర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ మనీ
వారందరూ మీ బ్రదర్స్ మాదిరి మీరు తీసుకోవాలి
యూ షుడ్ టేక్ దెమ్ యాజ్ యువర్ బ్రదర్
ప్రేమతత్వాన్ని అభివృద్ధి పరచాలి
అండ్ యూ షుడ్ లవ్ దెమ్
దివ్యత్వాన్ని పెంచాలి
అండ్ యూ షుడ్ దే గ్రో
అందరి యొక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి పెద్ద భావాన్ని పెంచుకోవాలి
యూ హావ్ బ్రాడ్ మైండెడ్నెస్ దట్ ఆల్ ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్
అని లారీలు తీసుకొని
అండ్ యూ టేక్
ఈ లారీల లోపల చీరలు పంచులు పెట్టుకొని
లారీస్ లోడ్స్ ఆఫ్ చీర పిల్లలకంతా
నిక్కర్లు షర్ట్లు అంతా తీసుకొని
అండ్ యూ పిక్అప్ షర్ట్స్ ఆల్సో
పల్లె పల్లె తిరిగి
యూల్ బి విజిటింగ్ విలేజ్ ఆఫ్టర్ విలేజ్
ఇక్కడ నుంచి నేను అన్నం వస్త్రాలంతా కూడా దానికి ప్యాకులు చేసుకుని
అండ్ యూ టేక్ ద ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్
పల్లె పల్లెకు పిల్లల్ని తీసుకుని పోయి మీతో వారిని పంచాలి
And you start distributing food there in every village.
ఇది నిజమైనటువంటి మానవ జీవితముకు సరైన లక్ష్యము.
This is the aim of human life.
వారి జీవితం అంతా కూడా ఇంకా ఏ విధమైన బాధలు లేకుండా ఉంటారు.
They will not have any suffering throughout their life.
ఇది కాదు.
Not only this.
నా సంకల్పం ఇంకా కూడా వజ్ర సంకల్పము.
భగవాన్స్ will is so strong like a diamond.
ఎప్పుడు కూడా పరోపకార సంబంధమైనటువంటిదే కానీ స్వార్థం అనేది నా ఎక్కడ చూసినా కనిపించదు.
భగవాన్స్ will is only to help everybody, no trace of selfishness.
ఆ చిన్న మీ బ్రదర్స్ అంతా కూడాను సిస్టర్స్ కూడాను మీరు చాలా ఉద్ధారం చేయాలి.
అండ్ యూ షుడ్ ఆల్సో హెల్ప్ దోస్ brothers and sisters.
Chali meeru dhanamunu sampadinchukovadam kosam bayata pokoddu.
You don't need to go outside to earn money.
Nijanga meeru bayata pottaranante idi bichcham ettinchunte varu avtaru meeru.
You go outside, you turn into a beggar.
Ikkada ye vidhamainatundi kharchu lekunda meeru chaduvinaru.
In fact you have educated free of cost.
Bayatiki poi meeru ishtamachinattu sampadinchukuntu kurchunte deeni valla vachina phalitam emi?
You earn money, money, money alone, what is the result?
నీవు కూడా ఉన్నటువంటి వారు కాబట్టి వీరు కూడా సహాయంలో ప్రవేశించాలి.
Since you have sufficient on hand, help others.
మీ యొక్క పరిస్థితిని నేను చూసుకుంటాను.
భగవాన్ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ.
మీ తిండి తీర్థానికి ఏమాత్రం తొందరపడనక్కర్లేదు. మా తిండి తీర్థములు ఎట్లా అని మీరు సందేహించనక్కర్లేదు.
యూ డోంట్ నీడ్ టు డౌట్ అబౌట్ యువర్ కంఫర్ట్.
ఉపకారం చేసిన వారికి దైవం ఎప్పుడూ అపకారం చేయడు.
ఇఫ్ యు హెల్ప్ యు నెవర్ బి పుట్ టు హార్మ్ బై గాడ్.
మీ విశాలమైన భావాన్ని పెంచుకోండి.
హావ్ బ్రాడ్ మైండెడ్నెస్.
సంకుచితమైన భావాన్ని దూరమానండి.
హీల్ ది నారో మైండెడ్నెస్.
అప్పుడు విశాలమైన భావం తీసుకున్నప్పుడే
అండ్ వెన్ యు గో బ్రాడ్
అదే మీలో ఉన్నటువంటి కంట్రాక్షన్ లవ్ కాదు ఎక్స్పాన్షన్ లవ్.
ఇస్ నాట్ కంట్రాక్షన్ లవ్, ఇట్ షుడ్ బి ఎక్స్పాన్షన్ లవ్.
ఎక్స్పాన్షన్ లవ్ చేసుకున్నప్పుడే మీరు మానవులుగా జీవిస్తారు.
దేర్ ఇస్ ఎక్స్పాన్షన్ లవ్, యు కెన్ లీడ్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్.
నా భార్య, నా పిల్లలు, నా ఇది చిన్నగా సంకుచితమైన భావంతో కుమిలిపోవటం కాదు, మీరు ప్రయత్నం చేయకండి.
ఐ కాల్ నెవర్ బి ఫ్రస్ట్రేటెడ్ లిమిటింగ్ యువర్ లవ్ టు యువర్ వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ ద ఫ్యామిలీ.
ఈ వాంఛల వల్ల కలిగేటువంటి యొక్క ఆనందము,
వాట్ బ్లెస్ యు గెట్ అవుట్ ఆఫ్
దిస్, వాంఛలు
ఇట్ ఓన్లీ మీన్ డిజైర్.
మీరు అనుభవించేటువంటి వాంఛలు పశుపక్షి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి.
మీన్ డిజైర్స్ ఆర్ ఈక్వల్లీ షేర్డ్ విత్ బర్డ్స్ అండ్ బీస్.
మీరు బందర కలగటం,
వై షుడ్ యు బి లెట్
బాండింగ్. చదువుకున్నటువంటి పిల్లలు ఈ విధమైనటువంటి దుర్మార్గంలో పోతున్నారంటే చాలా అవమానకరం.
ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ షేమ్ ఇఫ్ ఎడ్యుకేటెడ్ యంగ్స్టర్స్ ప్రొసీడ్ ఇన్ దిస్ వే.
వారికంటే తెలియని సమయం లోపల వాళ్ళు అపవిత్రమైనటువంటి మార్గంలో ప్రవేశించి
when you do not know your nonsense
pashuvuna kante heenanga pravartistunnaru
and they behave worse than animals.
Ani meer inni vinnatundi meeru meeru kudunu pashuvulu kaakandi.
Having heard so long you cannot be an animal.
Ekkada poyinappudiki neevu chintinchuko.
Wherever you may go think yourself.
Nenu manushini kaadu yugamu mrugam kaadu.
I am a human being, I am not animal.
Nenu animal kaadu.
I am not animal.
Nenu manavunni.
I am a human being.
Kankani aa vidhanga yochinchi ee manavata hrudayanni abhiruddhi parchukovali.
Have the human heart growing in this way.
Ee pashugunamulu dooram cheskovali.
Give up the animal quality.
Lekapothe meeru kudunu ee yokka sukhanni anubhavinchalani potunnarante pashu kante meeru goppavaru kaadu.
If you also work in the ordinary way you are in no way greater than
pashu. Pashu ee chaduvulu చదవలేదు.
అనిమల్ హ్యాస్ నో ఎడ్యుకేషన్.
ఏ డిగ్రీలు తీసుకోలేదు.
నో డిగ్రీ.
ఏ సంపాదనకు పాటు పడలేదు.
నో, దే హావ్ నాట్ స్ట్రగుల్ ఫర్ మనీ.
సకాలానికి భుజిస్తున్నాయి.
దే ఈట్ ఆన్ టైం.
వారి ఒంటి నుంచుకొని పని చేస్తున్నాయి.
దే వర్క్.
మనకు కూడాను రెక్కలాడితే డొక్కలాడతాయి.
అండ్ వీ కెన్ ఫీడ్ అవర్ సెల్స్ ఇఫ్ వీ వర్క్ హార్డ్.
మనం పని చేయాలి బాగా.
వీ హావ్ టు వర్క్.
ఏ పని?
What work?
ఈ పల్లెల్లో ఉన్నటువంటి పిల్లలంతా కూడా చాలా ఉద్ధారం చేయాలి.
వీ షుడ్ హెల్ప్ ఆల్ ది చిల్డ్రన్ దేర్.
వారికి కొన్ని చదువులు నేర్పించాలి.
వీ షుడ్ టీచ్ దెం.
గుణములు నేర్పాలి.
అండ్ వీ
ప్రవర్తన సరైనట్టుగా తీర్చిదిద్దాలి.
అండ్ వీ షుడ్ సీ దట్ దే
ఈ విధమైనటువంటి తీర్చినంటే తిరిగి పవిత్రమైన భారతదేశము దేదీప్యమానంగా కూడా ఆదర్శవంతమైన భారతదేశంగా రూపొందుతుంది.
ద కల్చర్ ఆఫ్ భారత్ విల్ షైన్ ఫోర్త్ బ్రిలియంట్లీ అండ్ ఇట్స్ గోయింగ్ టు బి ఐడియల్ నేషన్.
కనుకనే ప్రతి దాని ఎందుకు మీరు ఐడియల్ గా రూపొందాలి.
సో యూ షుడ్ బి ఐడియల్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్.
ఈ విధమైనటువంటి కార్యంలో
ఇన్ దిస్ టాస్క్
మీరు ప్రవేశించి
యూ షుడ్ అండర్టేక్
సరైనటువంటి మానవత్వాన్ని నిలుపుకుంటారని నేను ఆశిస్తున్నాను.
భగవాన్ వాంట్స్ యూ టు అప్హోల్డ్ ద ట్రీ ఆఫ్ రియల్ హ్యూమన్ క్వాలిటీ.
వారి వారి కర్మ నష్టం రాసిన వ్రత కన్నా కలదా నూరేంటి చింతిన్నాను వారు పోతారు.
ఆఫ్టర్ ఆల్ దోస్ దట్ బౌండ్ టు లీవ్ yes they have to leave.
కానీ సాధ్యమైనంత వరకు కూడాను నా పిల్లలు అట్ట పోరు.
బట్ అవర్ స్టూడెంట్స్ విల్ నాట్ గో లైక్ దట్.
కనుక సాధ్యమైనంత వరకు నువ్వు ముక్కాలు భాగమైన కూడా నిలిచి ఈ సేవలో పాల్గొంటారు.
దే విల్ సర్టన్లీ పార్టిసిపేట్ ఇన్ దిస్ యాక్టివిటీ ఇన్ ద ప్లాన్ ఆఫ్ భగవాన్.
కేవలం వాంఛలకు మీరు గురి కాకండి.
డోంట్ రన్ ఆఫ్టర్ డిజైర్.
దుర్బుద్ధులకు గురి కాకండి.
డోంట్ హావ్ బ్యాడ్
థాట్స్. దురభ్యాసములకు గురి కాకండి.
అండ్ డోంట్ ఫేస్
సత్సంగంలో చేరకండి.
డోంట్ బీ ఇన్ బ్యాడ్ కంపెనీ.
మీరు సత్సంగంలో ప్రవేశించి
బీ ఇన్ గుడ్ కంపెనీ.
సత్ప్రవర్తనలో చేరి
అండ్ యూ బీ ఇన్ గుడ్ కంపెనీ.
సన్మార్గులుగా మీరు ఆదర్శంగా నిరూపించాలి.
యూ షుడ్ బి గుడ్ మెన్ అండ్ విమెన్ అండ్ బి ఐడియల్.
నీవు చదివినటువంటి వాడు.
I'm educated.
మీకు ఒక సీజన్ రీజన్ ఉంటుండాలి.
Being an educated man,
కానీ సీజన్ రీజన్ లేనటువంటి మృగాల వలె మీరు కూడా ప్రవర్తించకూడదు.
You should not be like animal without reason and season.
మీరు అసత్యం ఆడకూడదు.
I'll not utter a lie.
అన్యాయం చేయకూడదు.
I would not be
అక్రమాల్లో ప్రవేశించకూడదు.
I'll never be in the wrong path.
అప్పుడే మీరు ఒక విధమైనటువంటి సత్యసాయి ఇన్స్టిట్యూట్ లో చేసినటువంటి మంచి పవిత్రమైన ఆదర్శప్రాయులని రూపొందుతారు.
There lies the very ideal and idealism of having belonged to
నేను మీ నుండి ఏమీ కోరటం లేదు.
భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ యు.
ఎక్కడ పోయినప్పుడు పదవికి మీరు మంచి పేరు తెచ్చుకోండి.
యూ మే గో ఎనీవేర్ గెట్ ఎ గుడ్ నేమ్.
మంచి ప్రవర్తనలో ప్రవేశించండి.
హావ్ గుడ్ కండక్ట్.
మంచి పనులు చేయండి.
డూ గుడ్ యాక్షన్స్.
ఎవరు చెప్పినా సరే.
లెట్ ఎనీవన్ సే.
మీ మంచి భావాలను వదలకండి.
నెవర్ గివ్ అప్ యువర్ ఓన్ గుడ్ వ్యూస్.
ఎవరు చెప్పినా కూడా సరే.
లెట్ ఎనీవన్ సే.
మీరు చెప్పేటువంటి వింటున్నాను కానీ నేను ఈ దుర్మార్గంలో ప్రవేశించను.
యూ కెన్ సే సార్ ఐ యామ్ హియరింగ్ యు బట్ ఐ డోంట్ డు దట్.
నేను పవిత్రమైన మార్గంలో, నేను మానవుణ్ణి.
ఐ యామ్ ఎ హ్యూమన్ బీయింగ్.
నేను పశువు కాదు.
ఐ యామ్ నాట్ అనిమల్.
కాబట్టి నేను మానవుడిగా బ్రతకాలి.
ఐ షుడ్ లివ్.
మానవుడనగా ఏమిటి? నమ్మిక కలిగినటువంటి వాడు మానవుడు.
హ్యూమన్ బీయింగ్ మీన్స్ ద వన్ హూ హస్
పవిత్రమైన గుణములు కలిగినటువంటి వాడు మానవుడు.
సీక్రెట్ క్వాలిటీ.
పవిత్రమైన ఆదర్శాన్ని అందుకునే వాడు మానవుడు.
ద వన్ హూ హస్
ఆదర్శాన్ని అందించేటువంటి వాడు మానవుడు.
ద వన్ హూ సెట్స్ హింసెల్ఫ్
ఎవరికి అపకారం చేయనటువంటి వాడు మానవుడు.
ద వన్ హూ విల్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
అందువల్ల మీరు ఏం చదివినారు? సద్గుణములు, సద్బుద్ధి, సత్యనిరతి, భక్తి, క్రమశిక్ష, కర్తవ్య పాలనములు, నేర్పునది విద్య.
ఎడ్యుకేషన్ కన్ఫర్స్
విద్యార్థి నేర్వలేవు.
స్టూడెంట్ హ్యాస్ టు లెర్న్.
ఇవి నేర్చి మీరు బయటికి పోయి దీనికి పవిత్రమైనటువంటి అంతా పోగొట్టుకుంటుంటే మీరు ఇంకేం ప్రయోజనం చేయాలి?
హావింగ్ లెర్న్డ్ ఆల్ దీస్ థింగ్స్ ఇఫ్ యూ ఫర్గెట్ దెమ్ అండ్ గెట్ ఇన్ టు ద వరల్డ్ వాట్ ఫర్?
చదివినవన్నీ హృదయంలో హత్తుకుని పోవాలి.
ఆల్ దీస్ థింగ్స్ యూ స్టడీడ్ హియర్ మస్ట్ బి ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
ఆ హత్తుకుని పోయినటువంటివి నిరంతరం కూడా నువ్వు మననం చేస్తూ రావాలి.
దోస్ విచ్ ఆర్ ఇంప్రింటెడ్ మస్ట్ బి రీకాపిచులేటెడ్.
సత్సంగాన్ని చూసినప్పుడు నీవు సంతోషపడాలి.
యూ షుడ్ బి హ్యాపీ ఇన్ ఎ గుడ్ కంపెనీ.
ఎవరైనా బాధపడుతుంటే నీవు ఏమాత్రం కూడా ఆనందించకూడదు.
యూ షుడ్ నెవర్ బి హ్యాపీ వాచింగ్ ది
ఆ బాధ నివారణ గావించడానికి ఏమైనా నీవు సహాయం చేయాలి.
యూ షుడ్ హెల్ప్ ఇన్ ఎవ్రీ పాసిబుల్.
శారీరకంగా, మానసికంగా, దానరీతిగా దేంట్లోనైనా కూడా చేయాలి.
ఫిజికల్లీ, సైకలాజికల్లీ, ఫైనాన్షియల్లీ యూ షుడ్ హెల్ప్ అదర్.
ఇవన్నీ కూడా నువ్వు స్వామి యొక్క ఆశయాలు.
దీస్ ఆర్ ది ఐడియల్స్ ఆఫ్ భగవాన్.
నీ స్వామిని అనుసరించేటువంటి పిల్లలు
స్టూడెంట్స్
ఆశయాలు తగినట్టుగా నడుచుకోవాలి.
దే షుడ్ వర్క్ ఫర్ దీస్ ఐడియల్స్.
దీనికి తగినటువంటి రీతిగా అధ్యాపకులు కూడా మీ వెంట పంపుతాను.
టీచర్స్ ఆల్సో విల్ ఫాలో యూ.
కానీ వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు?
డ్యూరింగ్ వెకేషన్ వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ?
వారు కూడా నువ్వు బయటికి పోయి పిల్లల్ని పోషించినట్టుగా వారి పిల్లల్ని ఏ రీతిగా పోషిస్తారో బయట పిల్లల్ని కూడా ఆ రీతిగా.
టీచర్స్ జస్ట్ యాజ్ దే టేక్ కేర్ ఆఫ్ దేర్ చిల్డ్రన్ విల్ ఆల్సో హావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది చిల్డ్రన్ దేర్.
అన్నిటికీ ముఖ్యమైనటువంటిది ప్రేమ.
Love is most important.
ప్రేమ ఒక్కటి ఉంటే ఏ పనైనా మనం ఆనందంగా చేయగలం.
With love you can do delightfully any hard task.
ప్రేమను పెంచుకోండి.
Develop love.
ఎలాంటి ప్రేమ?
What love?
స్వార్థరహితమైన ప్రేమ.
The selfless love has
స్వప్రయోజన రహితమైనటువంటి ప్రేమ.
Which is no selfishness.
అప్పుడే మీరు నిజమైనటువంటి యొక్క ప్రేమను పొందినటువంటి వారవుతారు.
Then you will have true love in spirit.
ఈ ప్రేమ హృదయం నుండి ఆవిర్భవించేటువంటిది కానీ బయట నుంచి కూరేటువంటిది కాదు.
Love comes out of one's own heart, not stuff from outside.
ఈ ప్రేమ ఊరుతూ వస్తుంది.
It goes on oozing from within.
కనుక ప్రపంచమంతా కూడా మన యొక్క ప్రేమ తత్వాన్ని చాటుతూ పోవాలి.
We should publicize, propagate.
దుర్మార్గులు కూడా మన ప్రేమను చూచి వారు కూడా చా నేను మానవుడై పుట్టి ఈ విధమైన గతిని పొందుతున్నానా అని వాడు కూడా మార్చుకోవచ్చు.
ఈవెన్ ది వికెట్ పీపుల్ షుడ్ ట్రాన్స్ఫార్మ్ వాచింగ్ అవర్ ద ప్రాక్టీస్ ఆఫ్ లవ్.
కనుక మొట్టమొదటి మీరు బాగుపడి ఇతరులు బాగుపడడానికి తగినటువంటి
ఫస్ట్ యూ బీ గుడ్ అండ్ మేక్ అదర్స్ గుడ్.
విద్యార్థులారా,
స్టూడెంట్స్,
ప్రేమ స్వరూపులారా,
ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
ముఖ్యంగా మీరు ఆశించేటువంటి దీంట్ లోపల భవిష్యత్తును ఏ రీతిగా పొందాలనుకుంటున్నారు?
హౌ డు యూ ఎక్స్పెక్ట్ ద ఫ్యూచర్?
ఇదిగో ఈ విధమైన మార్గంలో మీరు భవిష్యత్తును సార్థకం గావించుకోండి.
దిస్ ఇస్ ద వే యూ షుడ్ లివ్ ఇన్ ఫ్యూచర్.
ఎంతమంది ఈ సేవలో పాల్గొంటారు రేపు? ఫస్ట్ నుంచి
హౌ మెనీ ఆర్ గోయింగ్ టు పార్టిసిపేట్ ఇన్ సర్వీస్ యాక్టివిటీ?
వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్.
భగవాన్ సేస్ వెరీ గుడ్, వెరీ గుడ్.
దీనిని మీరు సార్థకం చేసుకోండి.
Yes. Bring it to reality.
ఇప్పుడే నాకు చాలా కడుపు నిండింది.
ఓ భగవాన్ ఇస్ ఆల్రెడీ హ్యాపీ.
నేను ఎప్పుడు హ్యాపీని.
భగవాన్ ఇస్ ఆల్వేస్ హ్యాపీ.
కానీ దీంతో మరింత హ్యాపీ పొందిన.
హి ఇస్ మచ్ మోర్ హ్యాపీ నౌ.
కనుక ఈ నవరాత్రి మహోత్సవములు నవ విధమైనటువంటి యొక్క భక్తిని అభివృద్ధి పరిచి,
అండ్ యూ షుడ్ గ్రో ఇన్ డివోషన్.
ఏమిటి ఆ నవవిధ భక్తులు?
వాట్ ఆర్ నైన్ ఫార్మ్స్ ఆఫ్ డివోషన్?
శ్రవణం,
లిసనింగ్,
కీర్తనం,
సింగింగ్,
విష్ణు స్మరణం,
చాంటింగ్,
పాద సేవనం,
సర్వీస్,
వందనం,
సాల్యుటేషన్,
అర్చనం,
వర్షిప్,
దాస్యం,
స్నేహం, ఫ్రెండ్షిప్,
ఆత్మనివేదనం,
సెల్ఫ్ సరెండర్.
ఇదే నిజమైనటువంటి మార్గములు.
దీస్ ఆర్ ట్రూ పాత్స్, వేస్.
ఈ నవవిధ మార్గం లోపల మీరు ప్రవేశించి
యు గెట్ ఇన్ టు దీస్ నైన్ పాత్స్,
నవీనమైనటువంటి యొక్క సంస్కారం అభివృద్ధి పరిచి,
విత్ ఆల్ న్యూ కల్చర్,
కేవలము నవీనమైనటువంటి యొక్క సమాజంను అభివృద్ధి పరచాలి.
అండ్ యు షుడ్ డెవలప్ ఎ న్యూ ఆర్డర్ ఆఫ్ సొసైటీ.
అది నేను ఈనాడు కోరేది.
దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ యూ టు డూ.
ఎంతమంది మీరు ఈ పేపర్స్ చదివి ఎంత దీన్ని ఆనందిస్తున్నారా?
think you are happy by reading.
ఎంత మంది ఎన్నో అవస్థలకు గురి అవుతున్నారు.
Many people have been suffering.
కనుక ఈ అవస్థను సాధ్యమైనంత వరకు కూడా మీ శక్తి కొలది మీరు దూరం చేసి,
we should remove the trouble some other way possible. You should
be ready. పరలోకమును తరింపజేసి,
you should help for others. దేశానికి
గొప్ప కీర్తిని తేవాలి.
And you should bring a good name to this country.
మీరు వ్యక్తిగతంగా మీరు ప్రవేశించకూడదు.
You should not be the individual.
దేశంలో ఉన్నటువంటి ఒక సంస్థను నా యొక్క సంస్థగా నీవు అనుకోవాలి.
You should consider nation as your own.
Occasion of the Dashera celebrations, we, the students and staff of Sri Satya Sai Institute of Higher Learning, Anantapur campus, present a musical rendition entitled Sai Sikshanalo Bharatiya Vanita, beginning with a Ganesha Stuti.
Shama గణనాయక పాహిమా గుణాతీత రక్షమా గజముఖ వినాయక పాహిమా గణాధిప గజముఖ వినాయక పాహిమా గణాధిప
culture in this contemporary world, the Lord's assurance instills a hope for rejuvenation of culture and upliftment of womankind, its custodians, and so began his mission. Establishment of educational institutions constitutes one of the initial steps in his mission. The first in this chain is a college for women at Anantapur. It was inaugurated on 22nd July 1968 to impart knowledge that strengthens the physical, educational and spiritual power of women. World, where there is dilemma in the minds of young women. A daughter inquires with her mother about the fading values of the great Bharatiya culture. Let us now turn our attention to the conversation between a mother and a daughter.
Mother, education with character building and empowering women with spiritual values in the world today, how can one achieve this?
It is not as arduous as it seems, dear. Our Bhagwan gives simple guidelines for a living, which when implicitly adhered to, lead one to the greater goals of life. Just listen to this.
ఆధ్యాత్మిక విద్యతో మానవత
Oh, that was so simple, yet so profound. Mother, tell me more. More about how Bhagwan reiterates the role of women in making a good society. Accentuates feminine power and glory. Are the attendant qualities of modesty. Certainly, it is these virtues that render a woman as powerful.
By power, do you mean strength of character?
Why, is not the ability to love power? Power is also the ability to forgive, to persevere, and to sacrifice.
Thank you. स्वभाव संपन्ना नारी
instrumental in building a nation at large. Haven't we heard of mighty women like Maitri, Sulabha and Gargi, whose exemplary lives are a testimony to the indestructible power of women?
Surprising that the ideals that these women have stood by are what our dear Bhagwan always reiterates?
Absolutely, dear. So now, do you understand that our Lord's words are timeless and universal?
True, Mother. Sai Mate Vedam.
Yes, and when we live by it, we women earn Mother Sai's grace and thus redeem our lives. Beloved Bhagwan, we pray that you bless us to reach up to your expectations.
Your compassion is what we yearn for. Your wisdom is what we seek. Your forgiveness is what we ask for. And it is for your grace that we pray. Sharanam, Mate, Sharanam.
Shankari Devi Sharanya Maheshwari Gauri Shiva Preeti Jagannai Sankata
desires. You wipe away all our fears. You are by our side in every walk of ours. We are we because we are yours.
Tera naam, oh. conclude the program with a prayer, seeking your grace, dear Mother. Let our hearts ever feel thy presence. Let our hands be ever engaged in thy service. Let our minds be ever tuned to thee. Let our lives be ever lived to please thee.
No, no, no. Bye. Satyam Jnanam Anantam Brahma. Satyam Jnanam Anantam Brahma. Satyam Jnanam Anantam Brahma.
Thank you. Om Shri Sai Ram. With the divine blessings of our most beloved Bhagwan, as per the tradition, tomorrow morning we will be celebrating the Ayudha Puja on the holy occasion of Durgashtami, even as we enter the seventh day of the Sri Satya Sai Grama Seva and the fifth day of the Veda Purusha Saptaha Gyana Yajnam in the Purnachandra Auditorium. Tomorrow morning, after the Mangal Aarti at 9:30 a.m., we will be having Bhagawan's Divya Darshan in Sai Kulwant Hall. Tomorrow afternoon at 3 p.m. in the Purnachandra Hall, we will be having Hari Katha titled Sri Satya Sai Avatara Vaibhavam Sai Bhagavatam by Hari Katha Chudamani Sri Appali Raghavendra Rao Bhagavatar from Vijayanagaram, Andhra Pradesh. He will be accompanied by Srimati K. Vedavati Ganesh on violin and Sri D. Anant on mridangam. Tomorrow evening at 4:40 p.m. in Sai Kulwant Hall, after the regular Vedam chanting, the Prashanti Vidvan Mahasabha will commence with the invocatory Vedic chants by the students of the Sri Satya Sai Institute of Higher Learning, Anantapur campus. We'll then be witnessing a unique form of Telugu literary feat, Astavadhana, being offered at the Divine Lotus Feet by Guru Sahasravadhani, Dr. Kadimilla Varaprasad, an extremely accomplished scholar from the West Godavari district, Andhra Pradesh, and a team of 8 accomplished scholars from the Telugu literary world who will be asking questions in tandem to Dr. Varaprasad, who will be donning the role of Astavadhani, answering all the questions in the form of poetry. This will be followed by Bhagwan's divine discourse. The evening program will then conclude with bhajans and Mangal Aarti, followed by Bhagwan's Divya Darshan. Jai Sai Ram.
Om Shri Sai Ram. Bhagavan Shri Satya Sai Baba Vari Divya Anugraha Asisulato Repati Rojana Mahashtami Sandarbhamuga Ayudha Puja Nirvahimpabadanu Shri Satya Sai Gramaseva Yokka Edova Roju Mariyu Purnachandra Vedikayandu Ento Vaibhavanga Jarupukuntunna Veda Purusha Saptaha Gnana Yajnam Yokka Aidava Roju Karyakramam Repati Dinam Konasagunu Repoddunna 9 Gantala 30 Nimishamlaku Mangala Harati Anantaram Sai Kulwant Sabha Mandapam Nandu భక్తులు స్వామివారి దివ్య దర్శనం చేసుకోగలరు. రేపటి మధ్యాహ్నం 3 గంటలకు పూర్ణచంద్ర హాలునందు విజయనగరం వాస్తవ్యులు హరికథా చూడామణి శ్రీ అప్పలి రాఘవేందర్రావు భాగవతార్ గారిచే శ్రీ సత్యసాయి అవతార వైభవం సాయి భాగవతం అను అంశంపై హరికథా శ్రవణం నిర్వహింపబడును. శ్రీమతి కె వేదవతి గణేష్ గారు వైలిన్పై మరియు శ్రీ డి అనంత్ గారు మృదంగంపై వాద్య సహకారం అందిస్తారు. ప్రశాంతి విద్వాన్ మహాసభ యొక్క 5వ రోజు కార్యక్రమం సాయి కుల్వంత్ సభా మండపం నందు రేపు సాయంత్రం 4:40 నిత్య వేద పఠనం అనంతరం శ్రీ సత్యసాయి ఉన్నత విద్యాసంస్థలు అనంతపూర్ క్యాంపస్ విద్యార్థినుల వేదోచ్చారణచే ప్రారంభమగును. తదుపరి పశ్చిమ గోదావరి జిల్లా నుండి విచ్చేసిన గొప్ప పండితులు గురు సహస్రావధాని డాక్టర్ కడిమెళ్ల వరప్రసాద్ గారిచే అష్టావధానం స్వల్పబడును. తదుపరి స్వామివారి దివ్య ఉపన్యాసం. రేపటి సాయంత్రం కార్యక్రమం భజన మరియు మంగళారతితో ముగియను. అనంతరం స్వామివారి దివ్య దర్శనం. జై సాయిరాం.
సాయిరాం, ఐ నౌ ఇన్వైట్ ది ఆల్ ఇండియా ప్రెసిడెంట్ శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్స్ అండ్ ద శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మెంబర్ శ్రీ వి శ్రీనివాసన్ టు కమ్ అండ్ మేక్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్.
Om Shri Sai Ram. With reverential prayers to our beloved Bhagavan, I have an important announcement to make. As we know, A very severe cyclonic storm is threatening the northern parts of Andhra Pradesh, particularly Srikakulam district, and the state of Odisha, particularly four districts, the districts of Khurda, Puri, Jagatsingpur, and Ganjam. In fact, in Ganjam, already the effects are being felt. Bhagwan had constructed 1,000 houses for those who were affected by the floods previously, and these permanent buildings are now serving as a cyclone shelter. Also, by Bhagwan's grace, in several districts, cyclone shelters have been built and many people have started taking refuge here. Today, at this time, devotees are gathering at Sai Samitis, Bhajan Mandalis, to pray to our beloved Sai Mata for protection and to mitigate the effects of this cyclone. Let us all pray for Bhagwan's divine protection for all our brothers and sisters of these affected districts. Jai Sai Ram.